కఠినమైన శరీరములతో ఉన్నారు. అందులో ఈ మధ్యలో ఉన్నవాడు ఉన్నాడే, వాడి శరీరం వజ్రంలా దృఢంగా ఉంది. కాబట్టి మీరెవరో శత్రువులు, క్షత్రియులు ఈ వేషంలో వచ్చుంటారు. మీరెవరంటే అప్పుడు కృష్ణుడు, నేను కృష్ణుణ్ణి, ఇతడు అర్జునుడు, ఇతడు భీముడు, మా ముగ్గురులో ఎవరితో ఒకళ్ళతో నువ్వు మల్ల యుద్ధం చెయ్యి, అదే మాకు భిక్ష అనగానే, ఓహో దీనికోసం ఇంత దూరం వచ్చారా కృష్ణ, నువ్వు గొల్లవాడివి, నీతో యుద్ధం నేను చేయలేను, 17 మార్లు నీ చేతిలో ఓడిపోయాను, 18వ మారు జయం పొందాను, జయం పొందాక నా చేతిలో ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే అవడం ధర్మం కాదు. అర్జునుడు కొంచెం సన్నగా కుర్రాళ్లా కనబడుతున్నాడు. ఇక ఈ భీముడు దృఢంగా బలంగా ఉన్నాడు. దృఢకాయుడితో యుద్ధం చేస్తే గౌరవం కానీ, పనికి మాలిన వాడితో యుద్ధం చేయడం ఏమిటి, 3 నెలల సాగు చేసి మూలనున్న ముసలమని బస్తీ మేసవాల్ కుస్తీకి వస్తామని అడిగట్టి వెనకటికి అవడం, అలా ముసలాళ్లతో యుద్ధం చేయడానికి మేము వ్యాయామం చెయ్యాలా, ఈ భీముడితో యుద్ధం చేస్తాను అన్నాడు. అన్నాడే కానీ వాడికి ఎందుకు లోపల అనుమానం అండోయ్, అందుకే తన కొడుకుని పిలిచాడు. వాడి కొడుకు పేరు కూడా సహదేవుడు. సహదేవుడు అంటే పాండవులకు తమ్ముడు సహదేవుడు ఉన్నాడు కనుక ఎవరెవరో అనుమానం వస్తుందని, వాడికి మగధ సామ్రాజ్యానికి సంబంధించిన సహదేవుడు కనుక మాగధ సహదేవుడు అని పేరెట్టారట. సహదేవుడికి పట్టాభిషేకం చేసి యుద్ధానికి వచ్చాడు. 28 రోజులు యుద్ధం జరిగింది భీముడికి, వాడికి ఘోర యుద్ధం. ఎంత కొట్టినా వాడు చావడు జరాసంధుడు. దాంతో భీముడికి అనుమానం వచ్చింది. మర్నాడు మధ్యాహ్నం యుద్ధం చేస్తున్నప్పుడు అన్నాడు, బావా నా దెబ్బలకి ఇంకోటి ఎవడనైతే పచ్చడై చచ్చిపోవాలి, నేను బండరాళ్ళను కూడా ఇలాగా టపా 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 పచ్చడి కింద కొట్టినవాడిని, ఈ దుర్మార్గుడు జరాసంధుడు చావడేమిటి అన్నట్ట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రహస్యంగాను, రే వీడంత తేలిక చావాడు అని ఒక గడ్డిపరక తీసుకుని గడ్డిపరకని చీల్చాడు. చీల్చగానే భీముడు వెనక ముందు చూడ కదా, పూర్తిగా చూడవు, అందుకని టపక్కన వాడి కుడికాలు మీద కాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కి ఎడంకాలు పుచ్చుకుని ఇలా పెళ్ళను విరిచేసేట. పూర్వం సర్విపేళ్ళను ఉండేవి, ఆ సర్విపేళ్ళు గొడ్డలతో కొట్టి రెండుగా నరికినట్టుగా వీడి కాలు కాలు పుచ్చుకుని ఇలా చీల్చి వారేశాడు. రెండుగా చీలిపోయేట, తల దగ్గర నుంచి పాదం దాకా ఆ 2 ముక్కలు కింద వారేశాడు భీముడు. మళ్ళీ 2 అతుక్కుపోయాయి, మళ్ళీ చీల్చాడు, మళ్ళీ అతుక్కుపోతున్నాయి. అప్పుడు కృష్ణుడు తలకాయ పట్టుకుని చెప్పేది పూర్తిగా అనుభవా అన్నట్టుగా సైగ చేశాట. అప్పుడు చూశాడు ఈ గడ్డి పరికిలా చీల్చి ఇలా వారేశాడు ఆయన. ఆ 2 దగ్గరకు వస్తే అతుక్కుపోతాయి, కాబట్టి ఎడాపెడాగా వేసామనుకో అతుక్కుపోవని సైగ చేయగానే ఓహో అని వెంటనే భీముడు చీల్చి ఈ పెడ ఇటు ఈ పెడ ఇటు వేశాట. ఇంకా 2 అతుక్కోకుండా అయిపోయాయి. ఇలా ఉంటే అతుక్కుంటే కానీ ఇటువైపుకి వెళ్ళిపోతే అతుక్కోవు, ఎందుకని కాలు కాలు అతుక్కుంటాయి మధ్యలో ఉన్నట్టుగా. ఇటువైపు ఇటువైపు పెడలు అస్తవ్యస్తమైతే అపసవ్యమైతే అతుక్కో అనమాట. ఈ విధంగా వాడు చావగానే మళ్ళీ ఎందుకైనా మంచిదని అతుక్కోకుండా ఉన్న ఆ కళేబరాన్ని 2 ముక్కల్ని పట్టుకెళ్ళి ఒకదాన్ని తగలబెట్టి ఇంకో దాన్ని పాతిపెట్టారు. అప్పుడు భీముడిని పిలిచి, భీమ అసలు రహస్యం చెబుతా విను, ఈ దుర్మార్గుడి పుట్టుక చాలా గొప్పది, వీళ్ళ నాన్న బృహద్రథుడు, ఈ జరాసంధుడి తండ్రి పేరు బృహద్రథుడు, వాడికి 2 భార్యలు, వాడికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఆ సమయంలో ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ మహర్షి పాదాల మీద పడి, నాకు 2 భార్యలండి కానీ ఎవరికీ సంతానం లేదండి, నన్ను రక్షించండి బాబోయ్ అని అడిగట. అప్పుడు ఆయన తన తపశ్శక్తితో ఒక పండును సృష్టించి, ఈ పండుని నీ భార్యల్లో ఎవరో ఒకరి చేత తినిపిస్తే వారికి సంతానం కలుగుతుంది అని పండు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, మాయదారి తెలివితేటలు ఉపయోగించాడు. గురువుగారు ఒకటి చెబితే శిష్యులు కొన్ని రకాలు చేస్తారు, కొంతమంది లక్షణాలు అవి అసలు ఆయన చెప్పింది ఏమిటో అర్థం కాదు. అలాగా ఒక భార్యకి ఇస్తే ఈ పండు ఆవిడికి పిల్లలు పుడుతుందన్నమాట పెడచెవిని బట్టి, నాకు 2 భార్యలు కదా, ఒక పండు ఒక ఆవిడకి ఇస్తే 2 ఆవిడ కుళ్ళిపోతుంది కదా, ఇద్దరికీ పిల్లలు పుట్టడం న్యాయం కదా అని ఆ పండుని మధ్యకు కోయించి చెరో ముక్క చెరో పెళ్ళడానికి ఇచ్చాడు. చెరో ముక్క తిన్నారు వాళ్ళు. వెంటనే ఆ ఇద్దరికి గర్భం వచ్చింది, పిల్లల్ని కన్నారు. తీరా చూస్తే యాపిల్ పండు మధ్యకు వస్తే చెరో పెడ ఎలా ఉంటాయి, అలా 2 పెడల కింద పుట్టేట్టు కుర్రాడు. అంటే ఈ ఎడం వైపు సగం చీలిపోయి ముక్క కింద ఒక భార్యకి, కుడివైపు చీలిపోయిన ముక్క 2 భార్యకి పుట్టాయి. అందుకే పండును అలా కోసుకు తింటే పండులాంటి కొడుకు పుట్టకుండా పెడల ముక్కల్లాంటి కొడుకులు పుడతారు. కాబట్టి ఇక మీదటైనా గర్భవతులు తినేటప్పుడు పండు పండు కింద వాళ్ళు తినండి. దిక్మాల మొగుడు మీద ప్రేమ కొద్ది మొత్తం సగం ఆయనకి పెడితే సగం వీళ్ళకి పెడితే పిల్లలకి ప్రమాదం అని చెప్పారు గర్భవతుల నియమాలు ఇవి. సరే ఏమైతేనే మొత్తం మీద 2 ముక్కల కింద పుడితే చిచ్చి కొడుకు పుడతాడు అనుకుంటే తలకాయ దగ్గర నుంచి కాలు దగ్గర నుంచి అన్ని చీలిపోయిన పెడలు పుట్టాయి, ఈ పెడలను ఏం చేసుకుంటాం అని పాపం జరాసంధుడు వాటిని ఊరవతల పారేయించాడు. ఆ ఊరవతల జర అని పేరు కలిగిన ఒక రాక్షసు ఉంది. జర అంటే ముసలిది. ఆ ముసలి రాక్షసి రోజు ఎవరన్నా ఊరవతల పారేసే చెత్త ఉంటే తినేదిట. ఊళ్ళో వాళ్ళంతా మాంస ముక్కలు తినేటప్పుడు ఏం చేస్తారంటే ఈ కోళ్ళు కాళ్ళు గొర్రెల తలకాయలు ఆదివారం రాగానే పటాపటా మేకల్ని గొర్రెల్ని నరికేస్తారుగా, నరికేసాక ఈ కొమ్ములతో ఉన్న తలకాయలు ఈ కాళ్ళు కాళ్ళు తినరట, తలకాయ తినరట. అందుకని వీటిని అవతల పారేసేవారు. ఇవన్నీ ఆ రాక్షసి వచ్చి ఏరుగు తినేది. ఆ ఏరుగు తినే రాక్షసి అలాగే మాంస ముక్కలు వచ్చి పడ్డాయి అనుకుని ఈ రెండు ముక్కలు ఇలా తీసుకుంది. ఆ రెండు ముక్కలు ఇలా తీసుకోగానే ఆ రెండు ఇలా ఇలా దగ్గరకు వచ్చి అతుక్కుపోయాయిట. ఓ అది భలే ఉంది ఇది అనుకుని చేత్తో నిమిరి రాజుగారి దగ్గరికి పట్టుకొచ్చి, మహారాజా నేను మీ ఊరి చివర ఉండే రాక్షసిని, మీ ఊరిని రక్షిస్తూ ఉంటాను, నేను మీరు పారేసే మాంస ముక్కలు తిని బతుకుతూ ఉంటాను. ఈ పిల్లవాడి రెండు ముక్కలు దగ్గరికి పెట్టగానే వెంటనే అతుక్కుపోయాయి. ఇదిగో మీ అబ్బాయి అనగానే, నువ్వు రాక్షసివి కాదే బాబు, నా పాలిటి దేవతవి, చచ్చిపోయాడు అనుకున్న కొడుకు యొక్క రెండు ముక్కలు అతికించి నాకు అప్పగించావు. ఈ రోజు నుంచి నీ పేరు మీద వీడు జరాసంధుడు. జర అంటే ఆ ముసలి రాక్షసి, సంధించబడినవాడు, సంధించుటంటే కలుపుట, జరచేత కలపబడినవాడు గనక జరాసంధుడు అని పేరెట్టారు. అర్థమైనప్పుడు సంధము అంటే కలుపుట. ఎవరి చేత కలపబడ్డాయి రెండు ముక్కలు? జరచేత. జరచేత కలపబడి పుట్టాడు గనక, వీడు బతికాడు గనక, ఈ రోజు నుంచి వీడు జరాసంధుడు అని ఆవిడ పేరు పెట్టుకుని ఆవిడకు ఊరవతల ఒక గుడి కట్టాడు. ఎప్పటికి కూడా ఊళ్ళో ఆ గుడి దగ్గర ప్రతి శనివారము ఆదివారం రాగానే ఓ 100 మేకల్ని ఓ 100 గొర్రెల్ని నరికి వాటి చర్మం తీసి పక్కన పారేసి వాటి మాంసం అంతా చక్కగా పెద్ద దబరా గిన్నెలో ఉడకబెట్టుకుని ఉప్పు కారం గట్ర చెత్త వేసుకుని ఆయన నరమాంసం తిన్నట్టుగా తినేస్తూ ఉంటారట. ఆ ఊళ్ళో అదొక నియమం అనమాట. అలాంటి ఎవరైనా ఇష్టం ఉంటే గొర్రె మాంసం తలకాయ మాంసం ఇష్టం ఉన్నవాళ్ళు ఆదివారం శనివారం అక్కడికి వెళ్ళండి అని నేను చెప్పలేదు, భాగవతంలో చెప్పారు, వెళ్ళి తినరండి. ఈ విధంగా జర కోసం అక్కడ ఇప్పటికీ బలులు ఇస్తూనే ఉన్నారు. మొత్తం మీద జరాసంధుడు అలా పుట్టాడు. అందుకే వాడిని చీల్చినప్పుడు మళ్ళీ దగ్గరకు పెడితే ఆ రెండు అతుక్కుపోతాయి, ఎడాపెడా వేస్తే అతుక్కోడు. ఇది భీముడికి చెప్పి జరాసంధుడి యొక్క వధ చేసిన ఆయన్ని మెచ్చుకున్నాడు. జరాసంధుడు కొడుకుని రాజుని చేసి, నాయన మీ నాన్నని చంపామని బాధపడకు, వాడు లోకకంటకుడు, ఈ రాజులందరినీ రక్షించడానికి పనిచేశాను, ఈ రోజు నుంచి నువ్వు పాండవ మిత్రుడివి అనగానే వాడు చాలా సంతోషించాడు. మహాభారత యుద్ధంలో పాండవులకి సాయం చేశాడండి ఆ జరాసంధుడు కొడుకు. వాడి పేరు సహదేవుడు అనమాట, మాగధ సహదేవుడు. వాడొకడు శిశుపాలుడు కొడుకోడు. వీళ్ళు పాండవులంటే ఎంతో ఇష్టంతో వాళ్ళకి సేవ చేశారు. నరకాసురుణ్ణి చంపి నరకాసురుడు కొడుకుని కూడా రాజుని చేశాడు కృష్ణుడు. కానీ నరకాసురుడు కొడుకేమో కౌరవులు వైపు వెళ్ళాడు. చెప్పాక ఒక్కొక్కడు ఒక్కొక్క బుద్ధి అనుకోండి, ఎవరి బుద్ధి వాడిది. మొత్తం మీద జరాసంధుణ్ణి సంహరించి ఆ చెరసాలలో ఉన్న 16,000 మంది రాజకుమారుల్ని విడిపించగా వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించి, ప్రభు మేము జరాసంధుడిని తిట్టుకునేవాళ్ళం ఎంతకాలం, కానీ నిజంగా జరాసంధుడు మా పాలిటి దేవుడు, ఎందుకంటే వేలాది సంవత్సరములు తపస్సు చేసినా దర్శనమివ్వని పరమాత్మవైన నీవు ఇవాళ మాకు దర్శనమిచ్చావు. ఎందువల్ల ఇచ్చావు? మేము జైల్లో ఉన్నాం గనక, మేమే చెరసాల్లో ఉండకపోతే నువ్వు ఇక్కడికి రావు, జరాసంధుడిని చంపించవు, మాకు నీ దర్శనమివ్వవు. కాబట్టి జరాసంధుడు నీ దర్శనమిప్పించి మాకు ఉపకారం చేసిన దేవుడు అన్నారు వాళ్ళు. కృష్ణుడి యొక్క దర్శనం ఈ వంకతో అయిందనమాట. ఈ విధంగా మొత్తం అందరూ కూడా సంతోషించి కృష్ణుడిని పూజించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహావైభవంగా శ్రీకృష్ణ పరమాత్మ రాజసూయ యాగం చేయించాడు హస్తినాపురంలో ధర్మరాజు గారి చేత. ఆ యజ్ఞం సంవత్సర కాలం పాటు జరిగిందిట. ఈ సంవత్సర కాలం ఎవరు వచ్చినా సరే మంచి నేతి పాయసాలతో మంచి కూరగాయలతో పిండి వంటలతో భోజనం పెట్టేవారు. వచ్చిన వాళ్ళందరికీ బంగారపు గొలుసులు, వచ్చిన వారందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చారట. తిని కట్టుకుని బట్టలు సంతోషించిన వాడే కానీ వేళకి నాకు తిండి దొరకలేదు, స్నానం చేయడానికి నీళ్లు దొరకలేదు, కట్టుకోవడానికి బట్టలు దొరకలేదు అన్నవాడు ఒక్కడు లేడట. అంత బాగా వ్యవస్థ ధర్మరాజు చేసి పెట్టాడు. ద్రౌపదీదేవి చిరునవ్వు ముఖంతో అర్ధరాత్రి అయినా సరే అందరినీ పలకరించేది, సత్యనారాయణ గారు టిఫిన్ తిన్నారా అనేదిట, ఏమండి అన్నం తిన్నారా అనేదిట. ఇలా అందరినీ పలకరించి పలకరించి ఎప్పుడు పడుకునేది తెలియదుట. తెల్లారి మళ్ళీ 4 లేచిపోయేది. ఏం ఓపికండి కొంతమందికి అలాగా. ఆ విధంగా ద్రౌపది ఎంతో సేవ చేసింది. యజ్ఞం పూర్తయ్యాక యజ్ఞంలో ఒక మహానుభావుణ్ణి ఎవరినో ఒకరిని పూజించాలి. ఆఖరి రోజున అగ్ర పూజ ఎవరికి చేద్దాం, యజ్ఞంలో అందరికంటే ఉత్తముణ్ణి ఒకరిని చూసుకుని ముందుగా అతన్ని పూజిద్దాం అనుకుని ధర్మరాజు అడిగాడు భీష్ముణ్ణి, భీష్మ యజ్ఞం అయ్యింది కదా, భగవత్ స్వరూపుడైన ఒక వ్యక్తిని పూజించాలంటారు యజ్ఞంలో, ఎవరిని పూజించాలంటే? ఆయన నవ్వి, ఎవరేమిటయ్యా, సమస్త లోకాలకి అధిపతి అయిన కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, ఆయనకంటే గొప్ప దేవుడెవరు, జగద్గురువు అయిన కృష్ణుణ్ణి నీ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద జల్లుకో అన్నట్ట. వెంటనే కృష్ణుడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించడం మొదలు పెట్టాడు ధర్మరాజు. దాంతో శిశుపాలుడికి ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికి చీ దౌర్భాగ్యపు సభ ఇది, ఒక యాదవుణ్ణి పనికిమాలిన వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి ధర్మరాజు పూజిస్తాడు. ధర్మరాజా, అసలు నువ్వు నాకు అన్నగారు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అన్నట్ట. మనకి ముందే చెప్పాను మీకు, ఏమని, శిశుపాలుడి తల్లి సాత్వతి, కృష్ణుడి తల్లి ఈ ధర్మరాజు గారి తల్లి కుంతి, సొంత అక్క చెల్లెళ్ళు. వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్ళని చెప్పాను కదా, వసుదేవుడు ఐదు చెల్లెళ్లలో పెద్ద చెల్లి పేరు కుంతి. కుంతి యొక్క కొడుకులంతా పాండవులు. సాత్వతి యొక్క కొడుకు శిశుపాలుడు. దమఘోషుడు అనేవాడు ఆ సాత్వతి యొక్క భర్త అన్నమాట. ఇలా మొత్తం మీద వీళ్ళంతా సొంత అక్క చెల్లెళ్ళ బిడ్డలే. శిశుపాలుడు, ధర్మరాజు సొంత అక్క చెల్లెళ్ళ బిడ్డలు. అదేమిటి, అక్క చెల్లెళ్ళ బిడ్డలకు పడితే అవ్వకపోవడం అనేది అప్పటి నుంచి ఇప్పటికీ ఉందనుకోండి. పైకి అలా కలిసినట్టు ఉంటారు కానీ ఒక ఇంట్లో మాయదారి యుద్ధం అనేది ఎప్పుడూ ఉంటుందిట. సొంత మేనమామ కొడుకైన కృష్ణుడితో తగాదా పెట్టుకున్నాడు శిశుపాలుడు, అది వాడి పూర్వకర్మ. అందుకని వాడు పళ్ళు పటపట కొరికి ఈ దౌర్భాగ్యుడు నాకు మేనమామ కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, అసలు ఇతను ఏ సద్బుద్ధి ఉందని పూజిస్తున్నారు. అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులు ఆర్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్వరుండగా ఈ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం పెరిగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. ఇంతమంది మహారాజులున్నారు, చదువుకున్న పౌరాణికులు పండితులున్నారు, వ్యాసుడున్నాడు, నారదుడున్నాడు, పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది ఉండగా, మహాత్ములుండగా వారందరినీ విడిచిపెట్టి ఏముందని కృష్ణుడిని పూజిస్తున్నావు? వయస్సులో పెద్దవాడా? కాదు, అంతకంటే పెద్దవాడు ద్రోణుడున్నాడు, భీష్ముడున్నాడు. పోనీ బ్రాహ్మడా? కాదు. వేదవ్యాసుడిలాగా పురాణాలు రాసినవాడా? కాదు. పోనీ నారదుడిలాగా తపస్యా? కాదు. పోనీ మహారాజుల్లో గొప్పవాడా అంటే, మహారాజుల్లో మేము మాలాంటి వాళ్ళం అంతా గొప్పవాళ్ళు ఉన్నాం, వీడు యాదవ వంశస్థుడు. అటువంటి వాణ్ణి ఇంతమంది చూస్తూ ఉండగా నీ సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద చల్లుకుని కిరీటం నెత్తి మీద పెట్టి పూజిస్తావా? నీ అవివేకాన్ని, నీ తెలివి తక్కువతనాన్ని, నీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించావు. ఛీ, నీలాంటి వాడు పిలిచిన సభలోకి రాకూడదు, నువ్వు నా పిన్ని కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది అని తిడుతూ ఉంటే సహదేవుడు కొళ్ళు మండిందిట. ఇది మా సభ, మా సామ్రాజ్యం, మా యజ్ఞం. మేము యజ్ఞం చేస్తున్నప్పుడు మాకు ఇష్టం వచ్చిన వాడికి మేము పూజ చేస్తాం. మా దృష్టిలో కృష్ణుడు పరమాత్మ, జగద్గురువు. ఆయన కోరితే ప్రాణం ఇస్తాం, ఆయన్ని పూజించడం మా హక్కు. ఎవడన్నా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడి నెత్తి మీద ఎడంకాలు పెట్టు తొక్కు తొక్కుదా అని ఎడంకాలు ఎత్తాడు సహదేవుడు. దాంతో శిశుపాలుడు ఒళ్ళు మడిపోయి కత్తి తీసి రారా చూద్దాం అన్నాడు. ఈ యుద్ధం పెరుగుతూ ఉంటే పాండవులకి కౌరవులకి మధ్యలో ఎప్పుడో రాబోయే యుద్ధం కంటే ఇప్పుడు ఈ శిశుపాలుడికి ధర్మరాజు గారి సైన్యానికి యుద్ధం పెరిగిపోతుంది అనుకుని భీష్ముడు లేచి, వాడేదో మూర్ఖుడు అనుకో, నన్ను తిట్టాడు అనుకుందాం, నేను రెచ్చిపోవచ్చుగా, నేను తలుచుకుంటే వాడెంత, వాడు బతికెంత, కానీ వాడు నా చేతిలో చావడు. వాడి కథ ఒకటి ఉంది, వినండి. ఈ మూర్ఖుడు పుట్టినప్పుడు వీడికి మూడు తలకాయలు, కాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, కన్ను ఎక్కువగా ఉండి అపసవ్యంగా పుట్టాడు. వాడు పుట్టినప్పుడు అందరికి మళ్ళీ రెండు కళ్ళు కాకుండా మూడో కన్నుతో పుట్టాట. అప్పుడు వాళ్ళమ్మ, ఇదేంట్రా దౌర్భాగ్యుడు ఇలా పుట్టాడు అనుకుంటూ ఉంటే ఆకాశవాణి అన్నది, ఓ అమ్మాయి, నీ కొడుకు కొద్ది రోజుల్లో మళ్ళీ బాగుపడతాడు, అందంగా తయారవుతాడు. నీవేం చేస్తావంటే, నీ కొడుకుని ఇంటికి వచ్చిన పిల్లలు ఎవరు వస్తే ఆ పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇయ్యి. నీ పిల్లవాడిని ఎవడు ఎత్తుకుంటే వాడికి ఈ మూడవ కన్ను పోయి అందమైన రూపం వస్తుందో, అంటే సహజమైన మానవ రూపం వస్తుందో, వాడి చేతిలో నీ కొడుక్కి చావు తప్పదు అంది ఆకాశవాణి. అప్పటి నుంచి తన కొడుకు బాగుపడాలని తన ఇంటికి పిల్లల్ని పిలిపించి ఆ పిల్లలకి అందరికీ రకరకాల కానుకలు ఇచ్చి, పిల్లలారా మా అబ్బాయిని ఎత్తుకోండి అనేదిట. వాళ్ళంతా ఎత్తుకునేవారు, ఎవరు ఎత్తుకున్నా వాడి రూపం పోలేదు. ఇలా ఉండగా ఒక రోజున కృష్ణుడు మేనత్తం చూడడానికి వచ్చాడు. అప్పుడు ఆవిడ, కృష్ణ మా బాబుని ఎత్తుకో అనగానే కృష్ణుడు ఆ శిశుపాలుని ఎత్తుకోగానే టక్కన వాడి ముఖం అందంగా మారిపోయి ఆ మూడో కన్ను మాయమైపోయి వాడు కూడా అందరి బాలుడి లాంటి బాలుడు అయిపోయాట. అప్పుడు ఆవిడ వణికిపోయి, కృష్ణుడు ఎత్తుకోగానే నా కుమారుడిలో ఉన్న అవకరములు, వికలాంగత్వం పోయింది, వాడికి మంచి ముఖం వచ్చింది, అంటే కృష్ణుడి చేతిలో వాడు చచ్చిపోవడం తప్పదు అనుకుని కృష్ణుడు చేతిలో పుచ్చుకుని, మీ మేనత్తని, మీ నాన్న నన్ను ఎత్తుకు పెంచి నాకు పెళ్లి చేశాడు, నాకు లేకలేక ఈ దరిద్రుడు పుట్టాడు, వీడిని నువ్వు చంపేస్తావేమో నా భయం. కృష్ణ, నీ చేతిలో చావు తప్పదని ఆకాశవాణి చెప్పింది, మా అబ్బాయిని క్షమించవా అంటే, అత్తయ్య వీడు 100 తప్పులు చేసేదాకా వాడి జోలికెళ్ళను, 100 తప్పులు దాటితే మాత్రం వాడిని చంపుతానన్నట. అందుకని భీష్ముడికి కథ చెప్పి మనం చంపడం వీల్లేదు వాణ్ణి, కృష్ణుడి ఎడల వాడు 100 తప్పులు పూర్తి చేశాక ఆయన చూసుకుంటారు, ఆయన అలిగితే వీళ్ళంతా అన్నట్ట. ఇది విన్న శిశుపాలుడు ఇంకా రెచ్చిపోయి, నువ్వు నీచుడివి, ఈ కృష్ణుడు పశుపాలుడు, వాడు దుర్మార్గుడు, వాడు త్రాష్టుడు, నా యొక్క కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకుపోయాడు, ఇలా మొదలెట్టాడు. రుక్మిణీదేవికి వీడికి పెళ్లి కుదిరింది కదా, మధ్యలో కృష్ణుడు పట్టుకుపోయాడుగా, అసలు కసి అది. అందుకని ఈ విధంగా తెగ తిట్టిన తిట్టు తిట్టకుండా డిక్షనరీలో ఉండవు. నిజం చెప్పాలంటే ఇవాళ రాజకీయ నాయకులు తిట్టుకునే తిట్లని వాడు తిట్టాడు. వీళ్ళందరికీ అసలు ఆదర్శ పురుషుడు వాడన్నమాట. ఈ విధంగా తెగ తిడుతూ ఉంటే ఇంక చాలు అన్నాడు కృష్ణుడు. వెంటనే కృష్ణుడి చేతిలోంచి వాడికి 100 తిట్లు అయిపోయేట్లండి ఆ పూట. అందుకని ఈ చక్రం మహావేగంగా వచ్చింది, వాడి తలకే నరికేసింది. శిశుపాలుడి శరీరం నుంచి ఒక కాంతి జ్యోతి వచ్చి అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడిలో కలిసిపోయింది. అప్పుడు చెప్పాడు భీష్ముడు, వీడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి జయుడు విజయుడు అని ఇద్దరు కాపలా వాళ్ళు ఉన్నారు. ఆ కాపలా వాళ్ళకి సనక సనందనాథులు శాపమిచ్చిన విషయం మీ అందరికీ తెలుసున్నదే. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా పుట్టారు, ఆ తర్వాత రావణ కుంభకర్ణులుగా పుట్టారు, ఇప్పుడు శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. శిశుపాలుడు తెచ్చాడు, ఆయనలో కలిశాడు, ఇంకా దంతవక్తుడు ఒకడు మిగిలాడు, వాడు కూడా భవిష్యత్తులో కృష్ణుడిలో కలిసిపోతాడు అన్నారట. ఈ విధంగా మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలుణ్ణి వధించి వాడిని తిరిగి వైకుంఠానికి పంపేసి అక్కడే రాజసూయాగంలో చాలా కాలం ఉండిపోయాడు. ఆ కాలంలో సాల్వుడు అని ఒకడున్నాడు. ఈ సాల్వుడు అనేవాడు భీష్ముడికి చాలా విరోధి. ఒకనొకప్పుడు కాశీరాజు గారికి అంబిక, అంబాలిక, అంబ అని 3 కూతుళ్ళు, అంబ, అంబిక, అంబాలిక. ఈ 3 కూతుళ్ళని స్వయంగా భీష్ముడు స్వయంవరానికి వెళ్ళి వాళ్ళని ఎత్తుకొచ్చి వాళ్ళ 3ని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో సాల్వుడు అనేటటువంటి వాడు భీష్ముడితో యుద్ధం చేశాడు. ఎందుకంటే వాడు అంబని ప్రేమించాడు. ఈ 3 అక్క చెల్లెళ్ళలో పెద్దవాడి పేరు అంబ. ఈ అంబని ప్రేమించి దానికోసమని భీష్ముడితో యుద్ధం చేస్తే భీష్ముడు వాడిని చితక్ కొట్టేశాళ్ళండి. దాంతో వాడు పారిపోయాడు. ఈ 3ని తీసుకెళ్లి భీష్ముడు తన తమ్ముడు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంటే, ఇప్పుడు ఈ పెద్దమ్మాయి అంబ ఉంది, భీష్మ ఇది నీకు న్యాయమా? నేను సాల్వుణ్ణి ప్రేమించాను, తీరా మా ఇద్దరికి పెళ్లి జరిగే ముందు నువ్వు దౌర్భాగ్యుడు, అడ్డం వచ్చావు, నన్ను ఎత్తుకొచ్చావు, నన్ను అక్కడికి పంపేస్తే అతను పెళ్లి చేసుకు సుఖంగా ఉంటానంటే, అయ్యో నాకు తెలియదమ్మా, పొరపాటు జరిగింది, స్వయంవరంలో ఎత్తుకు రావటం మాకు అలవాటు కదా, అప్పుడన్నా చెప్పావు కదా ఇక్కడికి వచ్చేదాకా ఎందుకు ఆగావంటే, అప్పుడు నాకు కొంచెం సిగ్గేసింది అందిట, నీ మొహం సిగ్గు, అక్కడే చెప్పుంటే అసలు ఇక్కడ దాకా ఈ గొడవ వచ్చేది కాదు, వెళ్ళిరా అని రథం ఇచ్చి పంపాడు. తీరా ఈ అంబ వెళ్ళి సాల్వుడి దగ్గరికి వెళ్ళి, సాల్వా నేను భీష్ముడిని అడిగి నీ దగ్గరకు వచ్చాను పెళ్లి చేసుకుంటే, ఛీ వాడు ఎత్తుకుపోయాక నిన్ను పెళ్లి చేసుకుంటానా, నేను అంత సిగ్గులేని వాడినా, వాడి చేతిలో ఓడిపోయాను, ఓడిపోయిన వాడు చచ్చిన వాడితో సమానం, ఎత్తుకుపోయిన ఆడదాన్ని నా దగ్గరికి పంపిస్తే నేను వివాహం చేసుకోనని గెంటేశాడు. వాడో మూర్ఖుడు గనక. దాంతో ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చింది, భీష్మ నేను వాడిని ప్రేమించాను కదా అని వాడి దగ్గరికి వెడితే వాడు నన్ను పెళ్లి చేసుకొని పొమ్మంటున్నాడు, పోనీ మీ తమ్ముడికే ఇచ్చి చెయ్యండి. ఇది గొప్పగా ఉందమ్మా, పెళ్లి సంబంధాలంటే ఇంత వేళాకోళంగా ఉందా, నువ్వు ఎవరిని ప్రేమించావు వాడి దగ్గరికి పంపాను, మనస్సులో వాడి ఉండి పెళ్లి ఇంకోడితో ఉండడం ధర్మం కాదు, అక్కడికే పో అన్నాడు. వాడు చేసుకోడు కదా అంది. చేసుకోకపోతే నా తమ్ముడికి ఎలా ఇచ్చి చేస్తాను, మా క్షత్రియ వంశాచారం ప్రకారం ఒకడిని ప్రేమించాక రెండో వాడిని పెళ్లి చేసుకోనికి మేము ఒప్పుకోమన్నట్ట. వాడికి కాకపోతే నువ్వే చేసుకోంది ఆవిడ ఆవిడ అంటే వాడికి మతిపోయి, అయితే సాల్వుడు లేకపోతే నా తమ్ముడు లేకపోతే నేనా, నేను ఒప్పుకోనంటే ఇంకోటి చేసుకుంటావా అనేసరికి మొత్తం మీద ఆ కోపం మనస్సులో పెట్టుకుని శివుడి గురించి తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి శిఖండి అనే పేరుతో రెండో జన్మ ఎత్తిందనమాట. అలా అంబ శిఖండి అయ్యి భీష్ముడి నాశనం కోసమని ద్రుపద మహారాజు గారి కొడుకుగా అక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నది. ఇప్పుడు ఈ సాల్వుడు ఏం చేశాడు, భీష్ముడు నన్ను అవమానపరిచాడు, అప్పటి నుంచి భీష్ముడిని ఏం చేద్దామనుకుంటే దేవతలంతా కలిసినా భీష్ముడిని చంపలేరు అని నాకు నారదుడు చెప్పాడు, కాబట్టి భీష్ముడిని విడిచిపెట్టాను. ఈలోపు ఈ దుర్మార్గుడు కృష్ణుడు వచ్చాడు, మొన్న రుక్మిణీదేవిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేసేటప్పుడు నన్ను చితక్ కొట్టాడు, కాబట్టి భీష్ముడిని ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ యాదవ వంశస్థుడైన కృష్ణుడైనా చంపిన పగ చల్లార్చుకుందామనుకుని 1 సంవత్సర కాలం పాటు ఏది రుక్మిణి కళ్యాణం ఆగిపోయాక శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాట, ఏం కావాలో కోరుకోన్నట్ట. నాకు ఎవరి చేతిలోనూ మరణం లేనటువంటి వరం ఇమ్మన్నాడు, అది ఇవ్వడం కుదరదు అన్నాడు ఆయన. దాంతో శివుడు మాయమైపోయేసరికి వీడు మొండి పట్టుదల కదా, చావు లేని వరం పొందాలి అనుకున్నాడు సాల్వుడు. మళ్ళీ సాల్వః ప్రతిజ్ఞాం అకరోత్ శృణ్వతాం సర్వభూభుజాం అయాదవాం క్ష్మాం కరిష్యే పౌరుషం మమ పశ్యత ఇతి మూఢః ప్రతిజ్ఞాయ దేవం పశుపతిం ప్రభుం ఆరాధయామాస నృపః పాంసుముష్టిం సకృద్గ్రసన్. శివుడు నాకు వరం ఇవ్వకుండా వెళ్ళిపోతాడా, అయినా సరే మళ్ళీ శివుణ్ణి మెప్పిస్తాను, ప్రసన్నం చేసుకుంటాను అని మూర్ఖుడు మళ్ళీ తపస్సు చేశాట. వాడి కోరిక ఏమిటి, ఈ భూమండలం మీద యాదవులు అన్నవాళ్ళు ఉండకూడదు, యాదవుడు అన్నవాడు ఉండకూడదు. ఒక సంవత్సరం పాటు ఏం చేశాడు వీడు, తిండి మానేసి రోజు పిడికెడు విభూతి తీసుకుని, మనకి ఇక్కడ శివాలయంలో ఎంత బూడిది కనపట్ల విభూతి, అది ఒక గుప్పెడు తీసుకుని ఆ గుప్పెడు విభూతి మింగేసి, నేను చచ్చినా పర్వాలేదు శివ నువ్వు ప్రత్యక్షం అవ్వాలి నాకు వరం ఇవ్వాలి అని పిడికెడు బూడిద తింటూ సంవత్సర కాలం పాటు శివ 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 అంటూ శివనామస్మరణ చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఒరే చావులేని వరం ఇవ్వలేనురా, ఇంకేదన్నా కోరుకో అన్నట్ట. అప్పుడు వాడు బాగా ఆలోచించి, యాదవులను నాశనం చెయ్యాలంటే నాకు కొన్ని శక్తులు కావాలి, నాకు పెద్ద విమానం లాంటి నగరం ఇయ్యి, అది ఆకాశంలో నీళ్లల్లో అగ్నిలో ఎక్కడైనా ప్రయాణం చెయ్యగలిగేటట్టు ఉండాలి, దాని మీద సకల సౌకర్యాలు ఉండాలి, అన్ని రకాల భవనాలు అందులో ఆ విమానంలో ఉండాలి, విమానంలో ఇళ్ళు ఉండాలి, అందులో సౌకర్యాలు ఉండాలి, స్నానాగారం ఉండాలి, నీళ్లు మళ్ళీ ఆగిపోకూడదు, దిక్మాల నీళ్లు కొంతమంది రూముల్లోకి ఎప్పుడు రావు, అలా కాకుండా ఎప్పుడు నీళ్లు ఆగిపోకుండా ఉండాలి, వేళకు భోజనాలు దొరకాలి, సకల సౌకర్యాలు ఉండాలి, ఇలా ఉండేటటువంటి మంచి విమానం, బలమైన విమానం నాకు ఇమ్మన్నట్ట. అనగానే వెంటనే మయుణ్ణి పిలిపించి ఒక ఇనప విమానాన్ని తయారు చేయించాడు ఈశ్వరుడు. ఆ విమానానికి దివ్యశక్తినిచ్చాడు, ఈ విమానం కామగమనమై ఉంటుంది, ఆ విమానం ఏ ఊర్లోకైనా వెడుతుంది, నీళ్లలో తిరగగలదు, అగ్నిలో తిరగగలదు, ఎక్కడైనా భూమి మీద ఉండగలదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెడుతుంది, సౌకర్యాలు ఉంటాయి అని ఆ విమానాన్ని ఇచ్చాట. ఇప్పుడు ఆ పెద్ద నగరం లాంటి విమానం ఎక్కి వాడు యాదవుల మీదకి దండయాత్రకు వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి రాజసూయాగం చేయిస్తూ శ్రీకృష్ణ పరమాత్మేమో హస్తినలో ఉన్నాడు, కృష్ణుడు లేడు, బలరాముడు లేడు. ఆ సమయంలో ఈ దుర్మార్గుడు యాదవ నగరాన్ని, ద్వారకా నగరాన్ని చుట్టుముట్టాడు, ఘోరంగా యుద్ధం చేశాట. మొత్తం యాదవ నగరంలో ఉన్న బిల్డింగులన్నీ పడగొట్టాడు, భవనాలు పడగొట్టేశాడు, సరోవరాలు పూర్తి చేశాడు. లోపల ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు దొరకకుండా ఉండడం కోసమని అక్కడ ఉన్న చెరువులు ఇంకా జలాశయాలు వీటన్నిటిని విషంతో నింపేసి పూర్తి చేశాట. పూర్వం శత్రువులు ఏం చేసేవారంటే నీరు లేకుండా చేసేవారు, అప్పుడు వీళ్ళు తిండి నీరు లేకపోతే శత్రువులు నాశనం అవుతారని. ఈ విధంగా మొత్తం కోటలు పడగొట్టేసి నాశనం చేసేస్తూ ఉంటే శ్రీకృష్ణుడి యొక్క పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు యుద్ధానికి వచ్చాట. కృష్ణుడి తమ్ముడు సాత్యకి, సాంబుడు, గదుడు, చారణుడు వీళ్ళంతా కూడా కృష్ణుడి యొక్క కొడుకులు. వీళ్ళంతా మహావేగంగా ఘోర యుద్ధానికి వచ్చారు. యుద్ధం ఎలా చేస్తారు, ఈ విమానం ఆకాశంలో ఈ క్షణం ఇక్కడ ఉండేదిట, ఇక్కడికి బాణం వేసేసరికి మళ్ళీ ఇక్కడ కనబడేది, ఇక్కడికి బాణం వేసేసరికి వెనక్కి కనబడేది, ఈ విధంగా ఎక్కడ బాణములకు దొరకకుండా ఆ విమానం గిర్రం తిరుగుతూ ఉంటే విసిగిపోయేవారు వీళ్ళు. అయినా సరే ఎక్కడ కనబడితే అక్కడ ఏకకాలంలో బాణవర్షం కురిపించేవారట. ఆ బాణవర్షానికి ఆ విమానంలో ఉన్న కొందరు చచ్చేవారు. అందులో నుంచి వాడేం చేశాడు, క్షణానికో చోట ఉంటూ అదృశ్య రూపంలో తిరుగుతూ ఒక క్షణం టక్కన కిందకి దిగిపోతూ ఓ క్షణం పైకి ఎగురుతూ యాదవులతో యుద్ధం చేశాడు. సంవత్సర కాలం యుద్ధం చేశాడు ఏకంగవాడలా. ఈ సంవత్సర కాలం అక్కడ రాజసూయాగం జరుగుతూ ఉంటే ఈ యుద్ధంలో యాదవులు అలిసిపోయారు, వాడు అలిసిపోయాడు. ఇంతలో ఆ సాల్వుడి యొక్క మంత్రి గదుడు వచ్చి ప్రద్యుమ్నుడి యొక్క గుండెకాయ మీద గదతో ఒక దెబ్బ కొట్టాట. వెంటనే ప్రద్యుమ్నుడు స్పృహతప్పి కింద పడిపోయాడు. పడిపోగానే అతని రథసారథి రథాన్ని దూరంగా తొలగిపోయాడు. తొలగిపోగానే కాసేపటికి ప్రద్యుమ్నుడు మళ్ళీ సేదతీరి, ఏమిటయ్యా సారథి, యుద్ధరంగంలో స్పృహ తప్పిపోయాననుకో, నన్ను యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోతే ఏమనుకుంటాడో సాల్వుడు, వీడు పిరిగాడు పారిపోయాడు అంటారు. ఇలా పారిపోవడం మాకు అవమానం కదా అంటే, బలేవాడివయ్యా, ఎప్పుడైనా రథంలో ఉన్నవాడు స్పృహ తప్పిపోతే వాడిని రక్షించడం సారథిగా నా కర్తవ్యం, నేను డ్రైవర్ని, నేను రక్షించడం నా బాధ్యత. ఇప్పుడు నువ్వు దానికోసం బాధపడకు, నన్ను నువ్వు రక్షించాలి, నిన్ను నేను రక్షించాలి, ఆ మూర్ఖుణ్ణి ఇప్పుడు వధించన్నట్ట. అప్పుడు మళ్ళీ ప్రద్యుమ్నుడు వాడిని మెచ్చుకుని యుద్ధానికి వచ్చాడు. ఆ పైన కనపడుతున్న వాటి మీదకి బాణాలు వేసి 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 అందులో ఉన్న కొంతమంది సైనికులు చంపాడు. ఈలోపు అక్కడ కృష్ణుడికి ఎడమ చెయ్యి ఎడమకాలు అదిరాయి. వెంటనే ఆయన అన్నగారితో అన్నాడు, అన్నయ్య మనం వచ్చే సంవత్సరం దాటిపోయింది, హస్తినాపురంలో ఉన్నాం. అక్కడ చూస్తే శిశుపాలుడి యొక్క మిత్రుడు, జరాసంధుడి యొక్క మిత్రుడు యాదవుల మీద పగబట్టున్నారు, కక్షతో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏ క్షణంలో ఏం చేస్తారో వెంటనే మనం బయలుదేరదాం అని ఒక రోజున అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాట. తీరా వచ్చి చూసేసరికి యాదవ లోకం అంతా విధ్వంసంగా కనపడుతోంది, భవనాలు కూలిపోయి ఉన్నాయి. వెంటనే బలరాముణ్ణి, నువ్వు వెళ్ళి అంతఃపురాన్ని రక్షించు, నేను వెళ్ళి వీడితో యుద్ధం చేస్తానని కృష్ణుడు సాల్వుడి దగ్గరకు వచ్చాడు. సాల్వుడు అప్పటిదాకా ఈ ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళతో పోరి కొంత అలిసిపోయి ఉన్నాడు. యాదవులు అలిసిపోయిన వాళ్ళకి కృష్ణుడు చూడగానే మహోత్సాహం వచ్చింది, కృష్ణుడు చూడగానే వాళ్ళందరికీ నూతన శక్తి వచ్చిందిట. అప్పుడు సాల్వుడు బలమైన ఒక గదని కృష్ణుడికేసి విసిరాడు. శ్రీకృష్ణుడు తన కౌమోదకి గదతో ఆ గదని విరగ్గొట్టి వాడి నెత్తి మీద ఒటిచ్చుకున్నట్ట. దాంతో వాడు ఒక క్షణం నెత్తురు కొక్కుని స్పృహ తప్పిపోయాడు. వాడు స్పృహ తప్పిపోగానే ఈ విమానం మాయమైపోయింది. అప్పుడు జరిగిందో తమాషా, అది విమానం మాయమవగానే ఒక గడ్డం ధరించినటువంటి మనిషి ఒకడు వచ్చి కృష్ణుడి దగ్గరికి పరుగు పరుగుని వచ్చి, కృష్ణ దేవకీదేవి పంపిన దూతను నేను, ఈ సాల్వుడు ఇక్కడ యుద్ధరంగంలో మాయమైపోయి బలరాముణ్ణి మోసగించి వసుదేవుణ్ణి ఎత్తుకుపోయాడు, మీ నాన్నగారిని ఎత్తుకుపోయి ఏం చేస్తాడో ఏమిటో, రక్షించుకో రక్షించుకో అని చెప్పాట ఆ దూత. అలా దూత చెబుతూ ఉంటే కృష్ణుడు తెల్లబోయాడు. కాసేపు సామాన్య మానవుడిలో నటిస్తాడు ఆయన. అయ్యో బలరాముడు అంతటి వాడు, అంతఃపురానికి కాపలాగా ఉండగా బలరాముణ్ణి మోసగించి మా నాన్నగారు వసుదేవుణ్ణి వీడు ఎలా ఎత్తుకెళ్ళాడు ఈ సాల్వుడు అంటూ ఉండగా, సాల్వుడు మళ్ళీ విమానంలో ప్రత్యక్షమై, ఇదిగో కృష్ణ మీ నాన్నను ఎత్తుకొచ్చాను, ఒక్క దెబ్బకి వీడి చంపేస్తున్నాను, నువ్వు పురుషుడు అయితే కాసుకో అని చూస్తూ ఉండగా వసుదేవుడు తల నరికి కిందకు పారేసేట తల. అప్పుడు కృష్ణుడు సామాన్యుళ్ళగా అయ్యో తండ్రిని చంపేశాడే అని ఏడ్చేట. ఏడవగానే మళ్ళీ అంతలోనే నారద మహర్షి ప్రత్యక్షమై, మహాత్మా నువ్వు సమస్త లోకేశ్వరుడివి, నీవు ఎరగందేమున్నది, వాడు మాయావి, నిజంగా వాడు అంతఃపురంలోకి వెళ్ళల, తన మాయతో వసుదేవుడు లాంటి వాడిని ఒకటి సృష్టించి తల నరికాడు, వాడు మాయావి, మాయా శిరస్సది అంతా మోసం. పూర్వం ఇంద్రజిత్ ఎలా అయితే సీతాదేవి యొక్క తలని నరికాడో కపట సీతని, అలాగే వీడు కూడా కపట వసుదేవుడి యొక్క శిరస్సు నరికాడు. అంతేగాని బలరాముడిని జయించి అంతఃపురానికి వెళ్ళి వసుదేవుణ్ణి పట్టుకెళ్ళడం వాడి తరం అనగానే ఆయన సేద తీరేట. తద్వారా ఏం చెప్పాడు లోకానికి, భూమి మీద మానవుడిగా పుట్టాక నేను కూడా అందరిలాగే నటిస్తాను. మానవుడిగా ఉన్నప్పుడు మానవ లక్షణాలతో ఉండాలి, అస్తమాటం ఆయన మహిమలు చూపించలేదు. చూడండి, హస్తినాపురం నుంచి రథం మీద రావాలి ఆయన కావాలంటే, అక్కడ మాయమే, ఇక్కడ ప్రత్యక్షం అవ్వలేడు. అత్యావశ్యక స్థితుల్లోనే మహిమని ప్రదర్శించాడు ఆయన. తక్కిన వేళల్లో భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మానవుడిలాగే ప్రవర్తించేవాడు ఆయన. ఆ తర్వాత సాల్వుడితో ఘోర యుద్ధం చేసి చక్రాన్ని విడిచిపెట్టి వాడి తల నరికి నేల మీద వారవేసి ఆ సౌభకము అని పేరు కలిగిన వాడి విమానం నాశనం చేశాడు. ఆ కపట విమానం, అన్ని లోకాల్లో తిరగగలిగే పవిత్రమైన విమానం శ్రీకృష్ణ పరమాత్ముడి ధర్మమానని నాశనమైపోయింది. ఈ విధంగా ఏనాడో భీష్ముడితో విరోధం తెచ్చుకుని, శ్రీమన్నారాయణుడితో తగాదా పెట్టుకుని, శిశుపాలుడి లాంటి నీచుడితో స్నేహం చేసి సాల్వుడు ఈ విధంగా నాశనమైపోయాడు. అందుకని దుస్సాంగత్యం వల్ల ఎవడైనా రాణించడు అని ఈ కథ మనకి తెలియజేస్తున్నది. సాల్వుడు చచ్చిపోగానే ఇప్పుడు శిశుపాలుడి యొక్క మరొక సోదరుడు దంతవక్త్రుడు, జైవిజయుల్లో రెండోవాడు, వాడు పళ్ళు పెట్టపెట్ట గీక్కుంటూ వచ్చాట. వాడు రావడంతో కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద గదతో కొట్టాడు. కృష్ణుడు ఆ దెబ్బతిని, ఏనుగు మీద పూలదండ వేస్తే ఏనుగు ఎలాగ సంతోషిస్తుందో అలా సంతోషించాడు తప్ప రవ్వంత చెక్కు చెదరలేదు. తన కౌమోదకీ గదతో వాడు నెత్తి మీద కొట్టాడు. దాంతో దంతవక్త్రుడి తలకు పగిలి వాడు తెచ్చాడు. వాడు కూడా జైవిజయుల్లో రెండోవాడు గనక వాడి శరీరము నుంచి ఒక కాంతి వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ఆ దంతవక్త్రుడి తమ్ముడు విదూరుధుడు యుద్ధానికి వస్తే వాడి శిరస్సుని చక్రంతో ఖండించాడు. ఈ విధంగా సమూలముగా సాల్వుణ్ణి, దంతవక్త్రుణ్ణి, విదూరధుణ్ణి సంహరించాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ పాడైపోయిన భవనాలన్నిటినీ పునరుద్ధరించి యాదవలోకాన్ని సంపూర్తిగా క్షేమదాయకంగా కాపాడాడు. అప్పుడు బలరాముడు అన్నాడు, కృష్ణ ఈ కౌరవులు పాండవులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఐకమత్యంతో ఉండే ప్రయత్నం నేను చాలా చేశాను, వినకుండా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. కౌరవ పాండవ సైన్యం కురుక్షేత్రంలో ఘోర యుద్ధం జరగబోతున్నది. ఆ యుద్ధంలో నువ్వంటావా అర్జునుడు అంటే ఇష్టం గనక, ఒక క్షణం కాస్త మెల్లిగా మాట్లాడు, మైక్ తీసేసి మాట్లాడమనండి వాడిని, పురాణానికి ఇబ్బంది కదా అది. కౌరవ పాండవ సమరంలో నువ్వంటే అర్జునుడి మీద ప్రీతి కొద్దీ అర్జునుడు ఎక్క రథం నడుపుతున్నావు, కానీ నాకు దుర్యోధనుడు అంటే పక్షపాతం. శిష్యులు బంధువులు కొట్టుకు తెచ్చిపోతుంటే నేను ఆ యుద్ధం చూడలేను, నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతానన్నాడు ఆయన. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, నువ్వు కూడా తీర్థయాత్రకు వెళ్ళాలా అన్నయ్యా అంటే, భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక యాత్రకు వెళ్ళాలి తీర్థయాత్రకి, అందుకే నేను తీర్థయాత్రలతో తరిస్తానన్నాడు. ఆ తర్వాత తీర్థయాత్రలకు బయలుదేరాడు. ముందుగా సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ద్వారకా నగరం నుంచి బస్సులో అయితే 5 గంటలు పడుతుందండి, ఎవరన్నా ఈసారి ద్వారక వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సౌరాష్ట్రానికి వెళ్ళాలంటే 5 గంటలు బస్సులో పడుతుంది ఇంచుమించుగా. దారిలోనే కుచేలుడి యొక్క ఊరుందే, కుచేలుడి యొక్క ఊరు దాన్ని ఇప్పుడు పోరుబందర్ అంటారు, గాంధీ గారు పుట్టిన ఊరు అది. ఆ పోరుబందర్ చూసుకుని అక్కడి నుంచి మనం సౌరాష్ట్రం వెళ్ళొచ్చు. సౌరాష్ట్రంలో సోమనాథుని యొక్క జ్యోతిర్లింగం ఉన్నది. ఆ జ్యోతిర్లింగం మీద నీళ్లు పోసిన వాడికి ఎప్పటికీ అనారోగ్యం రదనని చెప్పమంటారా, భక్తితో ఆయన మీద నీళ్లు పోయండి, జలాభిషేకం చేస్తే సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథుని యొక్క లింగానికి మాట వరసకు కూడా రోగం రాదు. పూర్వం చంద్రుడికి క్షయరోగం వస్తే ఆ క్షయరోగం తొలగించుకోవడానికి సౌరాష్ట్రానికి వెళ్ళి సముద్రంలో లింగాన్ని స్థాపించి దానిని అభిషేకించాడు. అప్పుడు శివుడు అతనికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, తన నెత్తి మీద పెట్టుకున్నాడు. సోముని చేత అంటే చంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన లింగము గనక దానికి సోమనాథ లింగము, సోమేశ్వర లింగమని పేరు. అసలు జ్యోతిర్లింగాలలో దానినే మొదట తలుచుకుంటాం, సౌరాష్ట్రే సోమనాథంచే అని. సౌరాష్ట్రం అంటే గుజరాత్లో ఒక భాగం, గుజరాత్లో ఒక భాగం. ఇప్పుడు మనకి ఎలా అయితే కోస్తా జిల్లాలు అనగానే తూర్పు పశ్చిమ గోదావరిలు గుర్తొస్తాయో, అలాగే సౌరాష్ట్రం అంటే ఈ సోమనాథలింగం ఉన్న సముద్ర తీరం అంతా గుజరాత్లో ముఖ్యమైన భాగం అన్నమాట. అదిగో అక్కడికి వెళ్ళి సోమనాథుణ్ణి సేవించాడు. అక్కడే పక్కనే ఉంటుంది సోమనాథలింగమునకు కొంచెం దూరంలో సముద్రంలో ప్రభాస అని ఒక క్షేత్రం. మనకి వైజాగ్లో రామకృష్ణ బీచ్ లేదు, ఆర్కే బీచ్, మద్రాసులో మెరీనా బీచ్ లేదు, అలాగే ఈ ప్రభాస అనేది కూడా ఒక బీచ్ అన్నమాట. ఆ సముద్ర తీరానికి ప్రభాస అని పేరు. యాదవులంతా అక్కడే చచ్చిపోయారు. అదిగో అక్కడికి వెళ్ళి సముద్ర స్నానం చేసి బంగారాన్ని దానమిచ్చాట బలరాముడు. మామూలు దానం కాదు, చేతులతో బంగారాన్ని ఇలాగా బస్తాలో చెయ్యి పెట్టడం, ఆ బస్తాలో ఉన్నటువంటి బంగారపు కాసులు చేతితో ఎత్తి దోసెళ్లతో పోసాట. లేదని చెప్పాలంటే ఆవులకి శనగలు పంచిపెట్టాడు, పంచిపెట్టేశాడు. ఆవులకి శనగలు పెట్టమన్నారు కదా, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు చాలామంది, నేను చూస్తున్నాను. మహాపాపం, ఎక్కువ పెట్టకూడదు వాటికి, చాలా డేంజర్ అది. ఆవులకి గుప్పిడి పెట్టాలి, శనగలు వాటికి ఇండైజేషన్ తెచ్చిపెట్టి గ్యాస్ తెచ్చిపెడుతుందట. డాక్టర్లు వద్దో వద్దో అని చెబుతున్నారు, శనగలు పెట్టమన్నాం కదా అని. ఓ బస్తా పెడతామా, నాకు ఆరోగ్యానికి చాలా మంచిది, ఆవు పాలు తాగమని డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ గారు తాగమన్నారు కదా అని బిందెడు పాలు ఇస్తారా నాకు, బిందె తాగితే బతుకుతామా, ఒక గ్లాసుడు పాలు తాగాలి. ఏదన్నా అతి సర్వత్ర వర్జీయత్తు, మన భక్తులకున్న పెద్ద సమస్య ఇదే. ఏదన్నా చెబితే దానిని ఎంతవరకు వినియోగించాలో అది చేయడం మానేసి శనగలు పెట్టమన్నాం కదా అని అందరూ సాయంకాలం తలకో బస్తా పెడుతుంటే ఆ పాప ఆవిడ గొల్లును గోల, బాబో ఈ శనగలు తినేసాయి, యాతన పడిపోతున్నాయండి ఆవులని. అందుకని మీకు ఏం చెబుతున్నానంటే, మీ చేత్తో ఏదైనా పెట్టాలనిపిస్తే పిడికిడి పెట్టండి, లేదా డబ్బు ఇవ్వండి గోవులకి. ఆవు యొక్క పంచకం గోమూత్రం నెత్తిమీద చల్లుకుంటే పుణ్యం కదా అన్నాను ఎప్పుడో పురాణంలో, గోమూత్రం నెత్తిమీద చల్లుకుంటే పుణ్యం అని. ఆ తోకెత్తి పొయ్యి పొయ్యి అంటుంది ఏంటండి ఆవిడ, ఒక ఆవిడ చూశాను నేను, అదే పొయ్యమని బలాత్కారంగా ఉత్తరం పోయిస్తామా, ఇది ఏమన్నా న్యాయం ఉందా? కాబట్టి ఈ పిచ్చం తగ్గించుకోవాలి, భక్తి వేరు ప్రాణం తీయడం వేరు తోకెత్తేసి. అలాగే పసుపు కుంకాలు ఎక్కువ రాయకూడదు, అదేమో ఊ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పసుపు పూస్తుంటే, ఈ పసుపు అంతా ఇప్పుడు కృత్రిమ పసుపు, దానివల్ల పుళ్ళు పడిపోతున్నాయి. కాబట్టి మంచి పసుపు ఒక్క పిసర్ రాయండి, అదేమో శనగలు తింటుంది, మీరు వెళ్ళి పసుపు రాస్తారు, ఈ పసుపు ఏమో శనగల్లో పడుతుంది, ఇప్పుడు ఈ పసుపు తింటే ఏమైపోతున్నది, ఇవి తెలుసుకోవాలి కొంచెం. అందుకని గోమయం వేయమంటే తనంత తాను ఆవు పేడ వేస్తున్నప్పుడు ఆ పేడ పట్టుకోవాలి తప్ప తోకపుచ్చుకుని పేడవేయితల్లోయ్ పేడవేయితల్లోయ్ అని పేడ చేస్తే అది ఏమైపోతుంది ఆవు. కాబట్టి ఇలాంటి పిచ్చపనులు కొన్ని చేయకుండా ఉండాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ శనగలు పంచిపెట్టినట్టుగా బంగారం 2 చేతులతో తీసుకుని బస్తాలకు బస్తాలు పంచిపెట్టాట. ఇక్కడి నుంచి ప్రభాస క్షేత్రం నుంచి బయలుదేరాడు, వారణాసి క్షేత్రం చేరాడు. మోక్షమిచ్చే పవిత్ర క్షేత్రం వారణాసి క్షేత్రంలో పసుపు కాని కుంకం కాని పంచిపెట్టిన ఎవరికైనా నోములుంటే ఆ నోములు తీర్చుకున్న అటువంటి వాళ్ళకి మహాయోగ జాతకం పడుతుందట. నోములు కేవలం ఆడవాళ్ళకి మాత్రమే చెప్పారు, దాన్ని మగవాళ్ళు మీరు వెళ్ళి తీర్చుకోకండి, ఆడవాళ్ళకి మాత్రమే పసుపు కుంకాలు పంచిపెట్టాలని చెప్పారు. ఈ విధంగా వారణాసి క్షేత్రానికి వెళ్ళి ఆయన మహానుభావుడు స్త్రీల ద్వారా వ్రతాలు చేయించాడు. పవిత్రమైన విశ్వనేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. గంగా యమున సరస్వతుల యొక్క సంగమ ప్రాంతం త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశాడు. బలరాముడు ఎలా చేశాడో అవే వర్ణించి చెబుతున్నాను ఇక్కడ నేను. అక్కడి నుంచి అయోధ్య వెళ్ళాడు. అయోధ్యలో సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామజన్మభూమిని చూశాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. వాల్మీకాశ్రమం అని కాన్పూర్లో ఉందన్నమాట. ఈసారి రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నాడు మీరు మాతో పాటు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఆ యోగం పడుతోంది. సెప్టెంబర్ 10 వెళ్ళేటప్పుడు యాత్రలో వాల్మీకాశ్రమం కూడా చూపిస్తున్నాం. అక్కడే లవకుశులు పుట్టారు. గంగానదీ తీరములో వాల్మీకి మహర్షి కొంతకాలం ఉన్నాడు. చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అందులో గంగా తీరంలో ఉండగా అక్కడికే సీతాదేవిని తీసుకెళ్లి లక్ష్మణుడు వదిలాడు. అక్కడ సీతాదేవిని ఎంతో ప్రేమతో భక్తితో సేవించాడు వాల్మీకి. అప్పుడు ఆవిడకి లవకుశులు పుడితే ఆ పురిటి స్నానం కూడా ఆ గంగానదిలో చేయించాడు. ఆ రేవు చాలా బాగుంటుంది. ఆ వాల్మీకి ఆశ్రమం కాన్పూర్ దగ్గర ఉంది, బిఠూర్ అంటారు వాళ్ళు దాన్ని. అక్కడ ఆ లవకుశుల యొక్క ఆశ్రమం చూశాడు. గంగా స్నానం చేసి అక్కడ కూడా దానం చేసుకున్నాడు ఆయన. అక్కడికి దగ్గర ఏది నైమిషారణ్యం, లక్నోకి 100 కిలోమీటర్లు, కాన్పూర్ నుంచి ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించుగా. అందుకని అక్కడి నుంచి నైమిషారణ్యం వెళ్ళాడు. ఇక్కడ జరిగిందండి ఒక పెద్ద గొడవ. నైమిషారణ్యం పరమ పవిత్ర క్షేత్రం. ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇవాళ పురాణాలు వింటున్నారంటే ఆ నైమిషారణ్యంలోనే 18 పురాణాలు సూత మహర్షి సౌనకుడికి చెప్పాడు. ఆ ప్రదేశానికి వెళ్ళి గోమతి నదిలో స్నానం చేసి మహర్షుల దర్శనానికి వెళ్ళాడు బలరాముడు. 88,000 మంది ఋషులు ఇలా కూర్చుని ఉన్నారట. ఇక్కడ గట్టిగా 1,000 మంది కూర్చుంటేనే కిటకిటలాడిపోయి పాపం బయట అంతా నిలబడిపోయి ఉండిపోయారు చాలామంది. బయట కూర్చుని నిలబడిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోవచ్చు, పర్వాలేదు, కూర్చోవడానికి ఏం అభ్యంతరం లేదు. ఈ ముందు కూడా ఖాళీ ఉంది కాబట్టి ఆ చిట్ట చివరి ఎక్కడో కారుల దగ్గర నిలబడినటువంటి వాళ్ళందరినీ ఇక్కడ కూర్చుని వినమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అక్కడ 88,000 మంది కింద కూర్చున్నారు. ఇలా బ్రహ్మస్థానంలో సూత మహర్షి కూర్చుని పురాణం చెబుతున్నాడు. అటువంటి పరమ పవిత్ర నైమిషారణ్యానికి వెళ్ళి బలరాముడు ఆ ఋషులకి దర్శనమివ్వగానే ఋషులంతా పురాణం వింటున్న వాళ్ళు టక్కు లేచి నిలబడ్డారు. అహో, సాక్షాత్తు ఆదిశేషుడు, పూర్వజన్మలో రాముడికి లక్ష్మణుడిగా పుట్టాడు, ఇప్పుడు కృష్ణావతారంలో బలరాముడిగా వచ్చాడు, ఈ సంకర్షణ దేవుడు యాదవ వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహాత్ముడు అంటూ అంతా లేచి నిలబడి బలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. కానీ పురాణం చెప్పడానికి కూర్చున్న సూత మహర్షి మాత్రం లేచి నిలబడలేదు, నమస్కరించలేదు. ఎందుకంటే పురాణం చెప్పేవాడు ఎవరు వచ్చినా లేచి నిలబడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరన్నా వచ్చినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా ఇక్కడ స్వస్తి అనకుండా లేవకూడదట, అదొక నియమం. పురాణం మధ్యలో స్వస్తి ఎలా అంటాడు? అందువల్ల ఆయన మాత్రం అలా కూర్చున్నాడు సూత మహర్షి. తక్కిన వాళ్ళంతా పురాణం వింటున్న వాళ్ళంతా లేచి నిలబడి బలరాముడికి నమస్కరించారు. దాంతో బలరాముడు ఇలా యగాదిగా చూశాడు. నెర్రి తనుగని ప్రత్యుత్న నమస్కార విధులు తగ నడపక పెంపూనిన పీఠముపై ఆశీనుండకు సూతు సేముషి విఖ్యాతును. బలరాముడికి ఆగ్రహం కలిగింది. నేను 3 లోకాలను ఉద్ధరించడానికి అవతరించిన ఆదిశేషుణ్ణి, కృష్ణుడు సమస్త లోకేశ్వరుడైనా అన్నా అని నాకు నమస్కరిస్తున్నాడు. అంటే కృష్ణుడు కూడా గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు నాకు పెద్దవాడిని. 88,000 మంది ఋషులు నన్ను చూచి చూడడంతో లేచి వినయంతో నమస్కరించారు. అసలు నైమిషారణ్యంలో ఒక నియమం ఉన్నది, ఎవరైనా మహాత్ములు వస్తే ఎంత గొప్పవాడైనా అక్కడ నమస్కారం చేయవలసిందే. అటువంటిది వీడు లేవక ఆసనం మీద కూర్చుని తిరస్కరిస్తూ అగౌరవపరుస్తాడా నన్ను? వీడంత వీడి బ్రతుకెంత? ఏదో వేదవ్యాస మహర్షికి శిష్యుడు అవడం వల్ల వీడికి ఎంత గౌరవం వచ్చింది, గురువుని బట్టి శిష్యులకి గౌరవం వచ్చింది అని లోకం వీడిని పొగుడుతోంది. ఆ విషయం మర్చిపోయి నేనే పెద్ద గురువుని అనుకుంటున్నాడు వీడు. ఇది కూడా కొంత ఉందిలేండి కొంతమందికి. కొంతమంది ఏమనుకుంటారంటే కొద్ది రోజులు గురువుగారి దగ్గరకు వచ్చి 4 రోజులు గురువుగారి దగ్గర విన్నాక వీడే గురువుగారికి ఎంత సమాధానం చెప్పేస్తాడు, ఇక వీడే కొత్త గురువు అనమాట. కొత్త దేవుడు అండి అని పాడుకున్నట్టుగా కొత్త గురువుగారు గురువుగారని పాడుకుని అలా ఇతడు తానేదో గురువుని అనుకుంటున్నాడు. ఋషేహ భగవతో భూత్వా శిష్యోధీత్య బహూని చ సేతిహాస పురాణాని ధర్మశాస్త్రాణి సర్వశః. భగవత్ స్వరూపుడు వేదవ్యాసుడంటే అటువంటి వేదవ్యాస మహర్షికి శిష్యుడై ఆయన దగ్గర 18 పురాణాలు చదువుకున్నాడు, పురాణ గాథలు విన్నాడు, ఆ గాథలు ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాడు. 4 పురాణ కథలు తెలుసుకున్నంత మాత్రం చేత గొప్పవాడైపోతాడా, వీడు గురువు అయిపోతాడా, అందరికంటే మహాత్ముడు అవుతాడా? ఈ మూఢుడు నేనే ధర్మశాస్త్రాలన్నీ ఎరిగిన వాడిని అనుకుంటున్నాడు. కండ కావరంతో ఉన్నాడు. నైమిషారణ్యానికి నాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే అసలు మమ్మల్ని వెంట పెట్టుకుని మాకు సంకల్పం చెప్పించి స్నానం చేయించాలి. అది చేశాడా వీడు? నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రం ఒకటి ఏంటంటే, నైమిషారణ్యంలో మాత్రం సంకల్పం లేకుండా స్నానం చేయకూడదు. సంకల్పము లేకుండా నైమిషారణ్యంలో గోమతీ నదిలో స్నానం చేస్తే అది కాకి స్నానంతో సమానం. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా మీరు నైమిషారణ్యం పెడితే తప్పక పురోహితుడి చేత సంకల్పం చెప్పించుకుని ఒక్కసారైనా స్నానం చేయాలి. ఆ తర్వాత అంటారా, ఒకసారి సంకల్ప స్నానం చేశాక రోజు సంకల్పం అక్కర్లా? మొదటిసారి స్వాగతం చెబుతారు కానీ రోజు స్వాగతం చెబుతారా? మొదటి రోజు నేను వచ్చినప్పుడు ఏదో పూర్ణ కలశంతో స్వాగతం చెప్పడం ధర్మం, రోజు పూర్ణ కలశం అక్కర్లా? అలా అయితే గంట టైం వేస్ట్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైనా మొదటిసారి నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ఇంకా తర్వాత జీవితంలో ఎప్పుడైనా సంకల్పం లేకుండా స్నానం చేసినా దోషం కాదు. అలా నన్ను దగ్గరుండి సంకల్పం చెప్పించి స్నానం చేయించగా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడా? పైగా బ్రహ్మస్థానంలో కూర్చుని పళ్ళు కిలిస్తూ చూస్తాడా అంటూ వెనక ముందు చూడకుండా మంచి పొడుగైన దర్భం ఒకటి ఉన్నది ఆయన దగ్గర. ఈ దర్భతో పోటు పొడిచాడు. నిజానికి దర్భ ఎలా ఉంటుందండి? సన్నని గడ్డిపరకే కదా అది. ఆ గడ్డిపరకతో పొడిస్తే చచ్చిపోయాట ఆయన వెంటనే. ఎందుకంటే అది బలరాముడి చేతిలోని కుశ దర్భ. ఆ దర్భ బలరాముడి చేతిలో ఉండడం వల్ల వజ్రాయుధంలాగా కఠినంగా ఉంది. ఆ దర్భలా విసరగానే ఆ అగ్రం గుచ్చుకుని టక్కన చచ్చిపడిపోయాడు ఆయన. ఆయన పేరు రామహర్షణుడు అని పేరు. ఉగ్రశ్రవుడు రామహర్షణుడు అంటారు ఆ సూతుణ్ణి. ఒకే దెబ్బకి మళ్ళీ రెండోసారి దెబ్బ కొట్టక్కర్లేకుండా కిక్కురు మనకుండా చచ్చిపోయాడు. దాంతో ఋషులు హాహాకారాలు చేశారు. అహో అహో మహా అపరాధం అన్నారట. ఎంత పొరపాటు చేశావు యాదవ వంశోత్తమ, అస్య బ్రహ్మాసనం దత్తం అస్మాభిహి యదునందన ఆయుశ్చాత్మా అక్లమం తావద్యావత్ సత్రం సమాప్యతే. ప్రభు బలరామ, నువ్వు ఆదిశేషుడివి, విష్ణుస్వరూపుడివి, ధర్మమూర్తివి. ధర్మమూర్తివైన నువ్వు ధర్మం తప్పడం న్యాయమా? ఈతండి మేమందరం కలిసి బ్రహ్మాసనమిచ్చి నువ్వు ఈ రోజు నుంచి మాకు బ్రహ్మవి, పురాణ బ్రహ్మవి, ఈ ఆసనం మీద కూర్చుని పురాణములు చెప్పు అన్నాం. అప్పటి నుంచి ఇతడు ఆసనం మీద కూర్చున్నాడు. ఆ ఆసనం మీద కూర్చునుండగా ఒక్క దేవుడు గురువు వచ్చినప్పుడు తప్ప ఇంకెవరు వచ్చినా లేవకూడదు. అందుకే ఆయన లేవలేదు. కాబట్టి ఆయన దోషం ఏమీ లేదు. ఒకవేళ నువ్వు భగవంతుడు అయినా సంపూర్ణ అవతారం కాదు గనక ఆయన లేవలేదేమో. ఏ కారణం చేతనైనా లేవలేకపోతే మనం ప్రాయశ్చిత్తం చేయించాలి కానీ చంపేయడమేనా? ప్రభు ఇతని ఆయువుని మేమిచ్చాం. మేమంతా కలిసి ప్రారంభంలో మీకు చెప్పారు పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు అన్నారు. 88,000 మంది ఋషులు నువ్వు చాలా కాలం జీవించన్నారు, దీర్ఘాయురస్తు అన్నారు, చిరంజీవి భవ అన్నారు. నేను చెప్పింది ఒరిజినల్ చిరంజీవులండి. అంచేత నువ్వు హాయిగా చిరంజీవిగా ఉండు అన్నారు. ఇప్పుడు మేమిచ్చిన వరాన్ని నువ్వు తప్పించినట్టయింది. నువ్వు ఆయన చంపావంటే మా వరం వ్యర్థమే కదా. అంటే ఋషులు ఇచ్చిన వరం అంతా వ్యర్థమైపోయింది. ఒక పక్కన బ్రహ్మస్థానమా, మరో పక్కన మేమిచ్చిన వరమా, ఈ రెండూ పోయి అతన్ని నువ్వు చంపితే ఈ సత్రయాగం ఎలా పూర్తవుతుంది? యజ్ఞం మధ్యలో పురాణాలు అయిపోవా? ఇప్పుడు పద్మాకర్ గారు 40 పురాణం చెబుతుంటే 40 ఆయన బతుకుండాలి. మధ్యలో ఎవడన్నా చంపేస్తే ఎలాగండి? పురాణం అయిపోవడం చాలా డేంజర్ అట. ఎట్టి పరిస్థితుల్లో పౌరాణికుడు మధ్యలో చావడం దోషం. ఇప్పుడు నువ్వేం చేస్తావో, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే లోకమంతా రేపటి నుంచి నిన్ను అనుకరించి పౌరాణికులు చంపడం మొదలెడతారు. అసలు పౌరాణికుడికి తప్పు ఉండదట. పౌరాణికుడు ఏమి చేసినా వాడికి దోషం లేదని శాస్త్రం చెబుతున్నది. నిజం చెప్పమంటారా? ఇవాళ మీకు తెలియటం లేదు కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మేము మిమ్మల్ని తిడితే కూడా ఆశీర్వచనమే అవుతుంది. మేము తిట్టచ్చు, కొట్టచ్చు కూడా. కొడితే తంతారనుకోండి, కానీ నిజానికి కొట్టచ్చట. అందుకే ఎందుకైనా మంచి